ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గరుడ పురాణంలో 50వ అధ్యాయంలో సదాచారాలు స్నాన విశేషాల గురించి చెప్పుకోవడం మొదలుపెట్టాం. అందులో భాగంగా నిన్న వరుసగా స్నానములు ఎన్ని రకాలో అన్నీ వివరించాను. ఇప్పుడు ఆ స్నానం అయిన తర్వాత తప్పక చెయ్యవలసినది సంధ్యావందనము. సంధ్యావిహీన ఆహ్పశుభిస్ సమానా, సంధ్యావందన కార్యక్రమము చెయ్యనటువంటి వారు పశువులతో సమానులు అని అన్ని పురాణాలు చెప్పాయి, గరుడ పురాణం కూడా చెబుతున్నది. సంధ్యాహీనో అశుచిర్ నిత్యమనర్హ సర్వకర్మసు అని గరుడ పురాణంలో 21వ శ్లోకం 50లో చెప్పారు. అనగా సంధ్యాహీనుడు సంధ్యావందనము చేయనివాడు, అశుచిహి స్నానం చెయ్యనివాడు, రకరకాల దోషాలతో నిండినవాడు, అశుభ్రత కలిగినవాడు, పైగా నిత్యహ ఎప్పుడు అశుచి అట. అశుచి అంటే ఒకటి ముందు తెలిస్తే అప్పుడు మిగతా విషయాలు తెలుస్తాయి. ఏనాడు సకాలంలో స్నానం చేయనివాడు, కొంతమంది ఇప్పటికి కూడా మధ్యాహ్నం దాకా స్నానం చేయని వాడు ఉన్నారు, కొందరు పగలంతా స్నానం చేయకుండా తిరిగి సాయంత్రం వచ్చాక ఏ రాత్రికో స్నానం చేయొచ్చు, లేదా 2 రోజులకు 3 రోజులకు కూడా స్నానం చేసేవాడు ఉన్నారు. కొంతమంది మహానుభావులు ఎడారుల్లో ఏడాదికోసారి స్నానం చేసిన వాడు ఉండేవారిని పూర్వం, ఇప్పుడు అవసరం లేదు, అప్పుడంటే నీళ్లు దొరకలేదు. ఇప్పటికీ అదే విధానం పాటించేటటువంటి వాడు కొందరున్నారు. సకాలంలో స్నానం చేయకపోవటం, పళ్ళు తోముకోకపోవటం, స్నానం చేసిన ఒళ్ళు తోముకోకపోవటం, శరీరం నుంచి చెమట వాసన, గబ్బు వాసన, దుర్వాసన రావడం, ఇవన్నీ శారీరకమైన అశుచులు. ఇంకా మానసికమైన అశుచి అని ఉంటుంది, అనగా మనసులో అన్ని కుళ్ళు ఆలోచనలే, ఎప్పుడు పక్కవాడు ఎలా పాడైపోతాడు, ఇతరులు ఎలా నాశనమవుతారు, ఇతరుల వస్తువులు మనకి ఎలా వస్తాయి, పర సంపద అంటే పరధనం, పరస్త్రీ, ఈ పరులకు సంబంధించిన వస్తువులు మన దగ్గరకు వచ్చేస్తే బాగుండనే కోరిక, ఇవన్నీ కూడా మానసికమైన అశుచి అని పిలువబడతాయి. ఇది మరింత ప్రమాదకరమైనది. శరీరం అశుభ్రంగా ఉంటే స్నానం చేస్తే శరీరం పవిత్రమవుతుంది, కానీ మనస్సులో కుళ్ళు కుతంత్రాలు కుట్రలో ఉన్నటువంటి వాడు ఎన్ని స్నానములు చేసినా వ్యర్థమేట. కాశీఖండంలో ఒక అద్భుతమైన పద్యాన్ని అగస్త్యుడు లోపాముద్ర వంకతో మనకు అందించాడు. ఏమని? బిసరుహ పత్రలోచన, బిసరుహ పత్రలోచన కృపీటములందుమునింగియాడవే మొసలులు మీలు కర్కటకముల్ కమఠంబులు వాణికబ్బునే అసదృశ్యమైన తీర్థఫలమట్టి విధంబు సుమీతలంప మానసమగు తీర్థమాడని జనంబులకు బహుబాహ్య తీర్థములు. ఓ లోపముద్ర, గంగలో స్నానం చేస్తేనే పవిత్రుడవుతాడు అనుకుందాం కాసేపు. అలాంటప్పుడు గంగలో రోజు కొన్ని స్నానం చేస్తున్నాయి. స్నానం చేయటం కాదు, ఎప్పుడు ఆ నీళ్ళలోనే మురుగుతాయి తేలతాయి, మురుగుతాయి తేలతాయి, నీటిలోనే తిరుగుతూ ఉంటాయి. అవేమిటి? మొసళ్ళు, నిత్యం మొసళ్ళు గంగానదిలో తిరుగుతున్నాయి, మీలు చేపలు తిరుగుతున్నాయి, కర్కటకముల్ పీతలు ఎండ్రకాయలు తిరుగుతున్నాయి, కమఠంబులు తాబేళ్ళు అందులోనే ఉంటున్నాయి. ఈ తాబేళ్లకి, మొసళ్ళకి, చేపలకి, పీతలకి, వీటన్నిటికీ నిరంతరం గంగానదిలో తిరుగుతున్నప్పటికీ గంగానది స్నాన ఫలితం అవుతున్నదా, వాటికి ముక్తి వస్తుందా, రావడం లేదు. కారణం ఏమిటంటే వాటికి గంగ మీద నమ్మకం లేదు. అంటే మనం స్నానం చేసేటప్పుడు గంగ మీద భక్తితో నమ్మకంతో స్నానం చేస్తేనే అప్పుడు ఆ గంగా స్నాన ఫలం మనకు అవుతుంది. ఇది గంగ, ఇందులో స్నానం చేస్తే ముక్తి వస్తుంది, పవిత్రులమవుతాం అనే ఊహ లేనటువంటి వాడు గంగలో మునిగినప్పటికీ గంగా స్నాన ఫలితం రాదు. అందువల్ల మనస్సులో శుద్ధి లేనివాడు, మనస్సులో కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, పాపిష్ఠ్యాలోచనలు ఇవన్నీ పెట్టుకున్నటువంటి పాపాత్ముడు గంగలో స్నానం చేసినా వాడికి గంగా స్నాన ఫలితం అవ్వదు. గంగా స్నాన ఫలం అవ్వాలంటే ముందు మన మనస్సు కొంతైనా పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు కలియుగంలో సంపూర్ణ పవిత్రుడనేవాడు అరుదుగా ఉంటాడు, కానీ సాధ్యమైనంత వరకు ఇతరులకు వేరు కోరుకుంటూ, ఇతరుల యొక్క బాగు కోరుకుంటూ, లోకం బాగుండాలని కోరుకున్నటువంటి వాడు, ఇతరుల వస్తువుల మీద వ్యామోహం లేనటువంటి వాడు స్నానం చేస్తే ఫలితం అవుతుంది. కాబట్టి మానసికమైన శుచి కూడా ఉండాలి. స్నానం చేసి శరీరాన్ని శుచిగా ఉంచుకోవాలి. ఆలోచనలను అదుపులో పెట్టుకొని అపవిత్రమైనటువంటి కోరికలు పక్కన పెట్టి మనస్సుని కూడా పవిత్రం చేసుకోవాలి. దీనికి మానసిక శుచి అని పేరు. అంటే సాధ్యమైనంత వరకు ఇతరులకు ద్రోహము కోరుకోవు. పక్కవాడు వచ్చి దండం పెడితే అసూయ చెందే భక్తులు ఉన్నారు తెలుసు మీకు. కలియుగంలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాడు ఒక ఆయన. ఆయన బయటకు వచ్చాక ఆ పక్కవాడు ఎక్కువసేపు చూశాడు, నేను చూడలేదు అని అరగంట సేపు ఆ పక్కవాడిని తిట్టుకున్నాడు. వీటిది భక్తి అవుతుంది ఏంటండి? భగవంతుడు వాడికి 5 నిమిషాలు ఎక్కువ దర్శనం చేసుకునే అవకాశం ఇచ్చాడు. నీ కర్మయోగం వల్ల ఎక్కువ దర్శనం చేసుకునే అవకాశం రాలేదు. అందుకని బయటికి రాగానే వాడు చూశాడో వాడు చూశాడో అని ఏడిస్తే నీకేమీ కొత్తగా దర్శన భాగ్యం రాదు. సరిగదా, పక్కవాడి పాపాలు నీకు వస్తాయి. అలాగే గురువుగారికి ఎవరన్నా కాస్త దండం పెడితే అదిగో వాళ్ళు వచ్చేసారు గురువుగారిని పట్టుకున్నారని ఈర్ష్య పొందినటువంటి వాడి మనస్సు అంతా కలుషితం అయిపోతుంది. అప్పుడు మానసిక శుచి ఉండదు. ఈ శుచి లేకపోవటం వల్ల వాడు ఎప్పటికీ అశుచి అయి పనికి మాలిన వాడై పాపాత్ముడైపోతాడు. కాబట్టి ఇతరుల అభ్యున్నతికి, ఇతరుల యొక్క యోగమునకు ఎవడు అసూయ చెందడో, ఈర్ష్య చెందడో, అటువంటి వాడి మనస్సు పవిత్రంగా ఉంటుంది కనుక వాడు శుచి అవుతాడు. మనస్సులోకి చెడ్డ ఆలోచన రాకుండా చెయ్యడమే మానసిక శుచి. ఇక్కడికి మనం శరీర శుచి గురించి చెప్పుకున్నాం, మనస్శుచి గురించి చెప్పుకున్నాం, ఇంకా మూడవది వాచిక శుచి. వాక్కు కూడా శుచిగా ఉండాలి. మన నోటితోటి పవిత్రంగా మాట్లాడాలి. అందుకే పురులు అన్నిటికీ రామ రామ అనేవారు. అన్నం పెట్టమంటే కాస్త అన్నం పెట్టండి రామరామ అనేవారు. అన్నం దొరకకపోతే అన్నమో రామచంద్ర అన్నారు తప్ప బాబోయ్ అమ్మోయ్ అని ఏడవల. ఎంతెందుకు ఎరా నువ్వు దొంగతనం చేసావంటే రామరామ నేనెక్కడ దొంగతనం చేశానండి అనేవారండి పూర్వం. అంటే దానికి కూడా రామరామ అనేవారు. తింటున్నారామ, తిరుగుతున్నారామ, పడుకున్నారామ, లేచినారామ, కూర్చున్నారామ అంటూ నిరంతరం రామనామస్మరణ తప్ప మరొకటి రోడ్డుతో అనేవారు కాదు. ఎట్టి పరిస్థితుల్లో రోడ్డుతో నువ్వు చావాలి, నువ్వు కూలిపోవాలి, నీ కొంప కూలిపోవాలి, నీ ఉద్యోగం పోవాలి, నువ్వు దరిద్రుడు పోవాలి తిట్టేవారు కాదు. నోటితో ఎంతసేపు పవిత్రమైన మాటలే మాట్లాడేవారు. ఎట్టి పరిస్థితుల్లో నోటితోటి అపశబ్దములు ఉచ్చరించరా. ఇప్పుడేదో నేను పురాణంలో హాస్యానికి చెప్పాను కొంప కూలిపోవాలని, అది ఇతరులు అలా అంటారని చెప్పడానికి చెప్పాను తప్ప నా రోడ్డుతో మళ్ళీ నేను అవాటి ఇతరులు కనకూడదు. కాబట్టి వాక్ శుద్ధి చాలా అవసరం. వాచిక శుద్ధి లేనివాడు పరమ నీచుడైపోతాడట. అటువంటి వాడి వాక్కుకి విలువ కూడా పోతుంది. అందుకని ఎప్పుడేం చేయాలి, మాటలు మంచిగా ఉండాలి. ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవ తస్మాత్ తథైవ కర్తవ్యం వచనే కా దరిద్రత. ప్రేమగా మాట్లాడితే జంతువులు కూడా వశమైపోతాయి. కాబట్టి ప్రేమగా మాట్లాడాలి, ప్రియంగా పలకాలి, కటువుగా పలకరాదు. అసలు అందరు ప్రాణులు వాక్కు వల్ల వశమైపోతున్నప్పుడు ప్రేమగా మాట్లాడడానికి దరిద్రం ఏమిటి అని ఈ శ్లోకంలో చెప్పారు. నీ దగ్గర ధనం లేదు, అప్పుడు ఎవరికి 1 రూపాయి ఇవ్వలేవు. ధనమునకు దారిద్ర్యం ఉండొచ్చు, డబ్బు లేకపోవడం దారిద్ర్యం. కానీ మోగవాడివి కాకుండా మాట్లాడే శక్తి నీకున్నప్పుడు మాట్లాడడానికి దారిద్ర్యం ఏమిటి అనగా పిచ్చివాగుడు ఎందుకు? ప్రేమగా మాట్లాడి అందరినీ నీ వశం చేసుకో అని మన పెద్దలు పురాణాల్లో చెప్పారు. కాబట్టి ఎప్పుడూ కూడా ప్రేమగా మాట్లాడడం గొప్ప సంపద. దాని వాక్ శుద్ధి, వాచిక శుద్ధి, వాచిక శుచి అంటారు. వాచిక శుచి, శరీర శుచి, మనస్శుచి, ఈ శుచులు మూడు మనిషికి ఎప్పుడు వస్తాయి? సంధ్యావందనం చేయటం వల్ల వస్తాయి. అదే సంధ్యావందనం చేయకపోతే అప్పుడు ఏం చెప్పాడు? సంధ్యాహీన అశుచి నిత్యం అనర్హ సర్వకర్మసు. సంధ్యావందనం చెయ్యనటువంటి వాడు నిత్యం అశుచి, వాడి శరీరం అశుచి, వాడి మనస్సు అశుచిగా ఉంటుంది, వాడి వాక్కు అశుచిగా ఉంటుంది. సర్వకర్మసు అన్ని కర్మలయందు అనర్హ అనర్హుడు అంటే వాడు ఏ పనికి పనికిరాడు. సంధ్యావందనము చెయ్యనటువంటి వాడు ఏ పూజకి ఏ పనికి పనికిరాడు. అక్కడికి వాడు అన్నం తింటే కూడా అది రక్తం మాంసం తినడంతో సమానం. నరమాంసము కుళ్ళిపోయిన రక్తము మొదలైనవి తాగడం ఎటువంటిదో, సంధ్యావిహీనుడు భోజనం చేయడం అటువంటిది అని గరుడ పురాణం చెప్పింది. ఇంతకీ సంధ్యావందనం అంటే ఏమిటి, ఈ సంధ్యా ఉపస్థానం ఎలా చేయాలి, దీనికి ఎవరికి ఏ మార్గం చెప్పారో చూద్దాం. ఉపనయనము చేసుకున్నటువంటి వాడు, యజ్ఞోపవేతం వేయించుకున్నటువంటి వాడు సంధ్యావందనం ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని గాయత్రి మంత్రపూర్వకముగా అర్ఘ్యం ఇవ్వాలి. ఏది ఉపనయనమైనవాడు, ఇతను ఉపనయనమైనవాడు ఉదయం పూట నదిలో స్నానానికి వెడితే స్నానం అయిపోయాక ఆ నదిలోనే నిలబడి ఏది నడుము వరకు కానీ కంఠం వరకు కానీ నిలబడి గాయత్రి మంత్రం చదువుతూ ముందు ఎప్పుడు సంకల్పం చెప్పుకోవాలంటే ఆచమనం చేయాలి, సంకల్పం చెప్పుకోవాలి. అప్పుడు 3 సార్లు చేతిలోకి నీళ్లు తీసుకుని గాయత్రి మంత్రాన్ని చదువుతూ అర్ఘ్యం ఇచ్చేయాలి. ఏమండి మాకు ఉపనయన అర్హత లేదండి, లేక మాకు మొదటి నుంచి ఉపనయనం అలవాటు లేదండి అన్నప్పుడు వాళ్ళకి ఏం చెప్పారు, అందరం సంధ్యావందనం చేయాలి. కాకపోతే పద్ధతి తేడా అంతే. ఇప్పుడు ఏసీ టికెట్ వాడికి ఏమో రేటు ఎక్కువ ఉంటుంది, ఏసీ లేనటువంటి వాడికి రేటు తక్కువ ఉంటుంది, కానీ అందరూ రైలు ఎక్కుతారు. అలాగే మంత్రం మొదటి నుంచి అలవాటు ఉన్నటువంటి వాడు ఒక విధానంతో చదువుతాడు, అలవాటు లేనటువంటి వాడికి ఇంకో మార్గం చెప్పారు. గాయత్రి మంత్రం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అని చదువుతూనేమో ఉపనయనం అయినటువంటి వాడు అర్ఘ్యం ఇవ్వాలి, తర్పణం ఇవ్వాలి. సంధ్యావందన సమయంలో తర్పణం ఇవ్వాలి. అదే స్త్రీలు ఉపనయనము లేనివాళ్ళు, వీళ్ళు ఏం చేయాలి, యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్తస్య యద్భర్గ తద్వరేణ్యముపాస్మహే. ఈ శ్లోకం చదువుతూ అర్ఘ్యం ఇవ్వాలి. అంటే గాయత్రి మంత్రమే శ్లోక రూపంలో పెట్టారు. అప్పుడు మనకి సంధ్యావందనం చేసిన మహాఫలితం వస్తుంది. మళ్ళీ ఆ శ్లోకం చెబుతున్నాను, యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్ తస్య యద్భర్గః తద్వరేణ్య ఉపాస్మహే. ఈ శ్లోకం చదివి 3 సార్లు అర్ఘ్యం వదిలేయండి. ఒక్కొక్కళ్ళు సూర్యుడు సరిగ్గా ఎర్రగా ఉదయిస్తున్నప్పుడు సంధ్యా సమయంలో తర్పణం ఇస్తారు, అది నిజమైన సంధ్యావందనం. కానీ పెద్దలు కొందరు ఉంటారుగా, సంధ్యా సమయం అంటే ఏమిటో ఇప్పటికి కూడా తెలియనటువంటి మహానుభావులు ప్రపంచములో అన్ని చోట్ల ఉన్నారు. వీళ్ళు 7 ఇంటికి లేచారు, ఇంకా 7 ఇంటికి సంధ్యావందనం ఎలా కుదురుతుంది? అప్పుడు సూర్యుడు ఎర్రగా ఎక్కడ ఉంటాడు, బుర్ర గిర్రుని తిప్పేటట్టుగా తీవ్రస్థాయికి వెళ్ళిపోతాడు వేసవకాలంలో. కానీ దానికి కూడా ప్రాయశ్చిత్తం చెప్పారు, పొరపాటును కొంచెం ఆలస్యం చేస్తే అంటే ఏమిటి, 6 గంటలకి సంధ్యావందనం చేయవలసిన వాడు 7 గంటలకి చేస్తే 1 గంట 1.5 గంటల వరకు ఎక్సెప్షన్ ఉంటుందండి అది. వాడు అప్పుడు 3 సార్లు తర్పణంతో పాటు 4 సార్లు తర్పణం చేయాలి. 4వసారి కూడా మళ్ళీ గాయత్రి మంత్రం చదువుతూ సూర్యభగవానుడికి అర్ఘ్యం విడిచిపెడుతూ ప్రాయశ్చిత్త అర్ఘ్యపూర్వక ప్రాతసంధ్యార్ఘ్య ప్రదానం కరిష్యనాలి. లేదా అంత చెప్పలేకపోతే, బాబు నేను 3 సార్లు ఇవ్వడంతో పాటు 4వసారి ఇస్తున్నాను, ఎందుకంటే నేను ఆలస్యంగా సంధ్యావందనం చేస్తున్నాను కాబట్టి. ఆలస్యముగా సంధ్యావందనము చేస్తున్నందులకు ప్రాయశ్చిత్తముగా 4వ పర్యాయము అర్ఘ్యప్రదానం చేస్తున్నాను అన్నారు. ఇలా 4వసారి ఇస్తే ప్రాయశ్చిత్తం అయిపోతుంది. కానీ ఇది రోజు చేయమని కాదు, అత్యావశ్యక స్థితిలో ఒక్కొక్కప్పుడు లేవలేకపోతే, ఒంట్లో ఓపిగ్గా లేకపోతే ఆలస్యముగా సంధ్యావందనము చేసినప్పుడు 4వ పర్యాయం మళ్ళీ నీళ్లు వదిలిపెడితే అప్పుడు సంధ్యావందనంలో మనం చేసిన లోపము తొలగిపోతుంది, ప్రాయశ్చిత్తమవుతుంది. ఇది స్త్రీలకు ఉపనయనం లేని వారందరికీ విధానమాట. ఇలా 3 సార్లు సకాల సంధ్యావందనం, 4వసారి ఆలస్యముగా అంటే లేటుగా సంధ్యావందనం చేసేవాడు తర్పణం ఇస్తాడు. ఈ తర్పణాలు అయిపోయిన అంటే ఈ సంధ్యా అర్ఘ్యప్రదానం ఉంటుంది, నిజానికి అర్ఘ్యప్రదానం అయిపోయాక వరుసగా కొంతమందికి కూడా అర్ఘ్యం ఇవ్వాలి. ఇది గరుడ పురాణం వంటి గొప్ప కొన్ని పురాణాలు మంత్రశాస్త్రాలు చెబుతున్న మాట. వరుసగా 3 సార్లు అర్ఘ్యప్రదానం అయిపోయాక మళ్ళీ ఆదిత్యంతర్పయామి సోమంతర్పయామి, అంగారకంతర్పయామి, బుధంతర్పయామి, బృహస్పతింతర్పయామి, శుక్రంతర్పయామి, శనింతర్పయామి, రాహుంతర్పయామి, కేతుంతర్పయామి అని నవగ్రహాలకి తర్పణాలు విడిచిపెట్టాలి. ఇది అయ్యాక యమం తర్పయామి, యముడికి తప్పనిసరిగా తర్పణం ఇవ్వాలండో. ఆ తర్వాత యముడి దగ్గర ఇద్దరు ఉంటారు, చిత్రం తర్పయామి, చిత్రగుప్తం తర్పయామి. ఒకడు చిత్రుడు, ఒకడు చిత్రగుప్తుడు. దీన్ని ఎవడో సినిమాలో చిత్రగుప్తుడు విచిత్రగుప్తుడు అన్నాడు, కానీ ఒకటి చిత్రగుప్తుడు కాదు, ఒకటి చిత్రుడు, ఒకడు చిత్రగుప్తుడు. ఈ ఇద్దరే మనం చేసే పాపముల యొక్క చిట్టా అంతా రాసి పెడతారు. అసలు అత్యద్భుతమైన సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర ఉంది, మన సాఫ్ట్వేర్ ఉంది. లైవ్ ఇస్తున్నప్పుడు ఇంత తేడా వస్తే టుబుక్కు ఆగిపోతాయి. ఒక్కోసారి లైవ్ వస్తుందండి, సౌండ్ రావట్లేదండి అంటున్నాడు. అంటే మన అంత గొప్ప సాఫ్ట్వేర్ మనది. కానీ ఆ చిత్రుడు చిత్రగుప్తుడి దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ ఎంత గొప్పదంటే, వాడు ఎక్కడ ఎవడు ఏ మూల ఏం చేసినా కనిపెట్టేసి వాళ్ళ చిట్టాలో రాసేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిప్పులో, కంప్యూటర్ చిప్పులో దాచిపెట్టేస్తారన్నమాట. ఇవాళ మనం మనకి తెలియకుండా ఏవో తప్పులు చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఎవరికీ తెలియకుండా పాపాలు చేసి ఎవరికీ తెలియదండి అనుకుంటున్నామా? ఎవరికీ తెలియకపోవడం అనేది అసంభవం. ఈ చిత్రుడు చిత్రగుప్తుడు పగలు రాత్రి సంధ్యా సమయాలలో మనం ఎక్కడికి వెళ్ళినా మన వెంట రహస్యంగా ఉంటారు, వాళ్ళకి అంత శక్తి ఉంటుంది. అందువల్ల ఆఖరికి బాత్రూములో చీవిడి చేది, ఆ చీవిడి పక్కవాడికో తువ్వాలకో రాసేసిన వీడు బాత్రూములో చీవిడి చేదిన చేతిని పక్కవాడి తువ్వాలకి రాశాను, వీడు సరిగ్గా కడుక్కోలేదని రాస్తాడు. కరోనా అనే వైరస్ని వ్యాప్తి చేయడానికి ఈ 100 రూపాయల నోటు ముక్కుకు దురుచుకుని నేల మీద పారేశాను, ఈ దుర్మార్గుడు ఈ 100 రూపాయల నోటు ద్వారా వైరస్ వ్యాప్తి చేయించను అని రాసేసి వీడు సావగానే అక్కడికి వెళ్ళాక వీడు ఆ కరోనా క్రిములు మధ్యలో పారేసి చితక్కొట్టి ఏడిపిస్తారు. ఏ పాపం చేసినా ఈ పాపములకు సాక్షులు చిత్రుడు చిత్రగుప్తుడు. వీళ్ళిద్దరికీ తర్పణం ఇవ్వాలి. ఎవరెవరికి అని చెప్పాను, ముందే చెప్పాను, 3 మార్లు సంధ్యావందనంలో అర్ఘ్యప్రదానమయ్యాక నవగ్రహాలకి వరుసగా తర్పణాలు ఇవ్వాలి. ఆ తర్వాత యమం తర్పయామి, చిత్రం తర్పయామి, చిత్రగుప్తం తర్పయామని ఆ ముగ్గురికి తర్పణాలు ఇస్తే యముడు చిత్రుడు చిత్రగుప్తుడు మనలో చేరి మనం పాపాలు చేయకుండా కాపాడి మనల్ని పాప ప్రక్షాళన చేసి రక్షిస్తారు. వాళ్ళ అనుగ్రహం ఉంటే నరక బాధలు చాలా వరకు తొలగిపోతాయి. కాబట్టి వాళ్ళకి తర్పణాలు ఇవ్వాలి. ఇది అయ్యాక సంధ్యాంతర్పయామి, గాయత్రీంతర్పయామి, బ్రాహ్మీంతర్పయామి, నిమృజీంతర్పయామి అని ఉదయకాలంలో ఇవ్వాలి. ఉదయం పూట వరుసగా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సంధ్యాం తర్పయామి, గాయత్రీం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నివృజీం తర్పయామి. ఇదే మధ్యాహ్న కాలం అయితేనే సంధ్యాంతర్పయామి, సరస్వతీం తర్పయామి, వైష్ణవీం తర్పయామి, నివృజీం తర్పయామి అనాలి. సాయంత్రం వేళ అయితే సంధ్యాంతర్పయామి, సావిత్రీం తర్పయామి, ఆ తర్వాత సరస్వతీం తర్పయామి, నిమృజీం తర్పయామనాలి. పాఠాంతరాల్లో ఋగ్వేద యజుర్వేద సాంప్రదాయాల్లో ఒకసారి తేడా ఉండొచ్చు, కానీ సాధారణ స్థితి ఇది. మిగతావన్నీ ఎలా ఉన్నా తప్పనిసరిగా అందరూ గుర్తుపెట్టుకోండి, గాయత్రి మంత్రపూర్వకంగా ఉపనయనమైనటువంటి వాళ్ళు 3 మార్లు అర్ఘ్యప్రదానము, ఆ తర్వాత నవగ్రహాలకి తర్పణాలు, తర్వాత యముడికి, చిత్రుడికి, చిత్రగుప్తునికి, వీళ్ళకి తర్పణాలు ఇవ్వాలి. గాయత్రి మంత్రం బదులుగా ధ్యాన శ్లోకం మీకు ఇందాక చెప్పాను, యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాధికోచర ప్రేరయత్తర్గస్తత్వరేణ్యోపాస్మహేరే శ్లోకంతో స్త్రీ పురుషాదులందరూ కూడా ఈ ఉపనయనం లేని వాళ్ళందరూ సంధ్యావందనంలో తర్పణాలు ఇవ్వండి. ఇలా అందరూ సంధ్యావందనం చేయవలసింది. ఒకవేళ మంత్రం చేతకపోతేనో, దీనికి కూడా మార్గం చెప్పారు, బాబో మేము ఆ శ్లోకాలు చదవలేము, ఆఖరికి నవగ్రహాల పేర్లు చెప్పలేము, కానీ మాకు సంధ్యావందనం చెయ్యాలి అని ఉన్నది అన్నవాళ్ళు 3 సార్లు చేతిలోకి నీళ్లు తీసుకుని సూర్యుడు చూస్తూ సూర్యాన్ని తలుచుకుని ఆయనకి నీళ్లు విడిచిపెట్టినా అది కూడా సంధ్యావందనమే అవుతుంది. ఇది సులభ మార్గం కూడా. అత్యావశ్యక స్థితిలో నోరు తిరగని వాళ్ళకి, బొత్తిగా మంత్రం చదవడం రాని వాళ్ళకి, ఏ నామము చదవడం చేత కానటువంటి వాళ్ళు ఏం చేయాలన్నమాట, 3 మార్లు చేతిలోకి నీరు తీసుకుని ఆ నీళ్లు ఒకసారి ఒకదాని తర్వాత ఒకటి విడిచిపెట్టాలి. 3 సార్లు ఒకేసారి విడిచిపెట్టే కాకుండా చేతిలోకి నీళ్లు తీసుకోవడం, సూర్య అర్ఘ్యం ఇస్తున్నాను అని ఆ నీళ్లు విడిచిపెట్టి మళ్ళీ నీళ్లు తీసుకుని సూర్యదేవ నీకు అర్ఘ్యం ఇస్తున్నాను అనుకోండి, అలా 3 సార్లు అర్ఘ్యం విడిచిపెట్టండి. ప్రాయశ్చిత్తంగా అయితే ఆలస్యం అయిపోయినప్పుడు సంధ్యావందనం 4వసారి ఇవ్వండి. సంధ్యావందనం ఆలస్యంగా మొదలుపెట్టిన వాడికి నాలుగవ పర్యాయం ప్రాయశ్చిత్త అర్ఘ్యం ఇవ్వాలని చెప్పారుగా. మంత్రం దానివాడు సూర్యదేవ ఆలస్యమైనందుకు చింతిస్తూ నాలుగవ వారు అర్ఘ్యం ఇస్తున్నాను అని తెలుగులో చెప్పు వేసేయండి. సారీ ఫర్ ది లెటర్ ఇంగ్లీష్లో చెప్పుకోండి, తెలుగు చేతకపోతే మరి ఏం చేస్తాం అని చెప్పి ఇవ్వండి. అంటే నేను హాస్యాన్ని చెప్పట్లా, ఏదో ఒక వంకతో ముందు అసలు తర్పణం అంటూ ఇవ్వండి, అర్ఘ్యం అంటూ ఇవ్వండి, సంధ్యావందనం మొదలు పెట్టండి. మొదలు పెట్టగా పెట్టగా తెలియకుండానే మీకు ఆ ప్రక్రియ వచ్చేస్తుంది. అప్పుడు మనందరం కూడా మన కర్తవ్యాన్ని నిర్వహించిన వాళ్ళం అవుతాం. సూర్యభగవానుడికి కనుక సంధ్యావందన సమయంలో అర్ఘ్యప్రదానం చేయకపోతే ఆ వ్యక్తి పరమ పాపాత్ముడు అవుతాడు. దానికి ఒక కారణం ఒకటి ఉన్నది. మందేహులు అని కొందరు రాక్షసులు ఉంటారు. ఈ మందేహులు అనే రాక్షసులు సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో సూర్యుని గట్టిగా పట్టుకుంటారు. మధ్యాహ్న సమయంలో కొంచెం పట్టుకుంటారు, కానీ ఉదయం సాయంత్రం సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు అస్తమిస్తున్నప్పుడు ఈ మందేహులు అనే రాక్షసులకి విచిత్రమైన శరీరం ఉంటుందన్నమాట. ఆ శరీరానికి చావు ఉండదు, వాళ్ళకి చావు లేని వరం ఉంది. వాళ్ళు ఆ శరీరాలతో సూర్యుడిని కమ్మేస్తారు, పట్టేసుకుంటారు. సూర్యుడిని వీళ్ళు ఆవరిస్తే ఇంకా సూర్యుడి యొక్క కిరణములు సరైన రీతిలో మనకి చేరవు. అంటే సూర్యుడి కిరణాలలోంచి ఆరోగ్యాన్ని ఇచ్చే కిరణాలే మనకి చేరాలి. అలా కాకుండా సూర్యుడిలో అల్ట్రావైలెట్ రేస్ అతినీల లోహిత కిరణముల వంటి కొన్ని కిరణాలు ఉంటాయి. ఇవి కనుక డైరెక్ట్గా భూమికి తగిలాయా, భూమి మీద ఉన్న వాళ్ళకి రోగాలు వస్తాయి, అనారోగ్యం పాలైపోతాం, భయంకరమైపోతుంది భూమి. ఈ సూర్యుడి దగ్గర ఉన్న మంచి కిరణములు వాళ్ళు లాక్కుని ప్రమాదం కలిగించే కిరణాలు భూమికి పంపేవాళ్ళనే మందేహులు అంటారు. వీళ్ళు వాతావరణంలో ఓజోన్ పొరలో దాక్కుని సంధ్యా సమయంలో సూర్యుడిని పట్టుకుంటారు. ఓజోన్ అని ఒక పొర ఉంటుందని మీకు తెలుసు కదా, ఈ పొరలో దాక్కుంటారు వీళ్ళు. ఈ వీళ్ళు దాక్కుని సరిగ్గా సంధ్యా సమయంలో సూర్యుడిని పట్టుకుంటారు. సూర్యుడిని వాళ్ళు పట్టుకున్నప్పుడు మనం అర్ఘ్యప్రదానం చేస్తే ఈ అర్ఘ్య నీళ్లు గట్టి వజ్రంలా మారిపోతాయి. మనందరం చేసే నీళ్ళన్నీ ఒకేసారి ఆకాశంలోకి వెళ్ళిపోయి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, సెకండ్లో వెయ్యో వంతు కంటే తక్కువ కాలంలో ఒక కఠినమైన వజ్రాయుధం వంటి ఆయుధంగా మారిపోయి ఈ మందేహుల్ని పటక్కన ఒక దెబ్బ కొడతాయి. దెబ్బతో ఆ మందేహులు సూర్యుడు పట్టుకున్న వాళ్ళు మళ్ళీ పటాపటాపట అని ఏదో పురుగులు రాలిపోతే, పురుగుల మందు కొట్టినప్పుడు చెట్లకు ఉన్న పురుగులు నేల మీద గలగాలిపోతాయి, అలా రాలిపోయి ఓజోన్ పొరలో పడిపోతారు. అప్పుడు ఏమవుతుంది, సూర్యుడి నుంచి వచ్చే ప్రమాద కిరణాలు ఆ ఓజోన్ పొరలో ఉన్న రాక్షసుల్ని పట్టుకుంటాయి. మనకి మాత్రం సూర్యుడు యొక్క మంచి కిరణాలు వస్తాయి, సూర్యుడి వల్ల ఆరోగ్యం వస్తుంది, సూర్యుడు హాయిగా సాగిపోతాడు. మళ్ళీ వీళ్ళు సాయంకాలం బలం పుంజుకొని సంధ్యా సమయంలో సూర్యుడిని పట్టుకుంటారు. అప్పుడు మళ్ళీ మనం సాయం సంధ్య అర్ఘ్యప్రదానం చేయగానే ఈ అర్ఘ్యప్రదానం కనీసం ఒక్కటి చేసినా చాలట, గట్టివాళ్ళు ఒక్కటి చేసినా చాలు. కానీ అందరం చేసామంటే అది ఇంకా ఎక్కువ బలమైన ఆయుధంగా మారి మళ్ళీ ఆ రాక్షసుల్ని ఒక్క దెబ్బ కొడుతుంది, వాళ్ళు ఓజోన్ పొరలో పడిపోతారు. అప్పుడు సూర్యుడి యొక్క కిరణములు మనకి ఆరోగ్యము ఆనందము సౌభాగ్యము సంపద ఇస్తాయి. ఇది మనం చేయకపోతే ఏమవుతుందన్నమాట, సూర్యుడు పట్టుకున్న రాక్షసులు కొంతసేపు ఆయన్ని పీల్చి పిప్పి చేసి ఆయనలో ఉన్న మంచి కిరణాలు లాక్కొని వాళ్ళంతటా వాళ్ళే ఓజోన్ పొరలో గడిపోతారు. సూర్యుడు నీరసహీనుడై అంటే రసాలు లేనివాడే, రసహీనుడై అంటే నీరసుడై నీచమైన కిరణాలు మనకి ఇస్తాడు, ఉత్తమ కిరణాలేమో రాక్షసులకు ఇచ్చేస్తాడు. భగవంతుడికి ఇదో పెద్ద పరీక్ష. బ్రహ్మ ఆ మందేహులకి ఆ వరం ఇచ్చాడు. అందువల్ల రోజు మనం ఏం చేయాలన్నమాట, మందేహాసురుల నుండి సూర్యుడిని రక్షించి మనల్ని మనం రక్షించుకోవాలి. అందుకని తప్పక అర్ఘ్యం ఇవ్వాలి. ఇస్తే మందేహులు సూర్యుడిని విడిచిపెడతారు, మన దేహాలు ఆరోగ్యవంతమవుతాయి. మన దేహములు ఆరోగ్యవంతం అవడానికి పని చేయాలి. అందుకే పోతన గారు భాగవతంలో దశమస్కంధంలో సంధ్యా సమయాన్ని వర్ణిస్తూ అద్భుతంగా రచడం పద్యం, సుందర సాయం సంధ్యావందన విప్రార్ఘ్య సుందర సాయం సంధ్యావందన విప్రార్ఘ్యతో యవజ్రహతోద్యన్మందేహాసుర రక్తస్యందము క్రియ కెంపు సంపెసగే అపరదిశన్ అంటాడు. సాయం సంధ్యా సమయంలో విప్రులు అర్ఘ్యం ఇచ్చారు, ఈ అర్ఘ్యపు నీరు వజ్రంగా మారింది, ఈ వజ్రం దెబ్బకి మందేహాసురులు చావు దెబ్బతిన్నారు, చావు దెబ్బతినగానే వాళ్ళ శరీరం నుంచి రక్తం బయటికి చిమ్మింది, ఆ రక్తం దిక్కుల మీద వెదజల్లబడింది, దిక్కులన్నీ ఆ రక్తంతో నిండిపోయాయి. ఆ మందేహాసురుల యొక్క రక్తమా అన్నట్టుగా దిక్కులన్నీ సాయం సంధ్యా సమయంలో ఎరుపెక్కేట. నిజానికి సూర్యకిరణాలు ఎర్రగానే ఉంటాయి, ఆ ఎర్రని కిరణములు మనమిచ్చే సంధ్యావందన జలమనే వజ్రం దెబ్బతిన్న రాక్షసుల శరీరపు రక్తము వలె ఊహించాడు ఆయన. అంత మంచి మాట చెప్పాడు. ఇందులో మిగతా అంతా పక్కన పెట్టేస్తే మనం చేసే సంధ్యావందన సమయంలో మనం ఇచ్చే అర్ఘ్యం వజ్రమై మందేహుల్ని మాత్రం సూర్యుడి దగ్గర నుంచి దూరంగా పారదొలుగుతుందని అర్థమవుతుంది అనేదమంది. కాబట్టి మందేహాసురుడు నుంచి మన దేహాలని రక్షించుకోవాలి, సూర్యదేహాన్ని రక్షించాలి, లోకాన్ని కాపాడాలి. అలా కాపాడటమే సంధ్యావందనంలో ఉన్న గొప్ప పూర్వ రహస్యం. దీనివల్ల లాభం ఏమిటి? ఇలా సంధ్యావందనం చేయటం వల్ల సూర్యుడు ఆరోగ్యవంతుడవుతాడు, మనం ఆరోగ్యం పొందుతాం, దానివల్ల మన మనస్సు శుద్ధి అవుతుంది. అప్పుడు మనం చేసిన పాపాలన్నీ వాటంతటే తొలగిపోతాయి, మనం శుచి పొందుతాం. ఈ శుచిత్వం వల్ల ఏ పని చేయడానికైనా అర్హత వస్తుంది. అర్హత రావడం వల్ల మనం చేసే పనుల వల్ల తగిన ఫలితం మనకు వస్తుంది. అంటే ఈ సంధ్యావందనం చేయనివాడు విష్ణు సహస్రనామం చదివితే సరైన ఫలితం రాదు, లేదా విష్ణు పంజర స్తోత్రం చదివితే దాని వలన రావలసినంత ఫలితం రాదు. మనం దానం చేస్తే ఆ దానం వల్ల మనకి రావలసినంత దాన ఫలితం రాదు. ఇలా ఒకటి కాదు, ఏ పని చేసినా ఆ పనిలో మనకి రావలసినంత, మనకి ఎప్పటికప్పుడు రావలసినటువంటి పుణ్యం కానీ ధనం కానీ రావు. ప్రతి పనికి తగిన ఫలితం ఉండాలి కదండి. తగినంత ఫలితం లేకుండా ఎవడన్నా ఏ పని ఎందుకు చేస్తాడు? ఓ వ్యక్తి డబ్బు దాచుకుంటే దీనికి ఏదో వడ్డీ వస్తుంది, ఈ ఎఫ్డి మెచ్యూర్ అవుతుంది, ఇంత ధనం వస్తుందని ఆశిస్తాడు. కానీ వీడు వేసినటువంటి ఎఫ్డి మెచ్యూర్ అయ్యాక వీడికి డబ్బులు రాలేకపోతే అప్పుడు ఈ ఎఫ్డి వల్ల లాభం ఏమిటి? ఉన్న డబ్బులు పోతే వీడికి వచ్చే లాభం ఏమిటి? ఎవడో కానీ చిట్ ఫండ్ కట్టాడట, కడితే దానివల్ల ఏదో శివలింగానికి 4 రూపాయలు వస్తాయని. వాడేమో కరోనా అంటే 2 నెలల దాకా చెక్కే ఉన్నట్టాడు. ఇప్పుడు ఈ చిట్ ఫండ్ వల్ల వాడికి ఏమొచ్చింది? చిట్ ఫండ్ తప్ప. కాబట్టి తగిన ఫలితము రానటువంటి పని చెయ్యటం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. మనం దానం చేసాం, దాన ఫలితం కోరుకుంటాం, ముక్తి కోరుకుంటాం. మనం ఏ పుణ్యకార్యం చేసినా దానివల్ల ఏదో ఫలితం ఆశిస్తాం. ఈ ఫలితాలన్నీ రావాలంటే సంధ్యావందనం చెయ్యాలి. సంధ్యావందనం చేయకపోతే రావలసినంత పుణ్యం, రావలసినంత సంపద, రావలసినంత గొప్ప కీర్తి ఏమీ రావు. కాబట్టి తప్పక అందరూ ఏం చేస్తారు? సంధ్యావందనం చెయ్యండి. అది పెద్ద పని ఏంటండి? 3 సార్లు నీళ్ళు చేతిలోకి తీసుకుని గాయత్రి మంత్రపూర్వకంగా అర్ఘ్యం ఇవ్వడం పెద్ద గొప్ప పనే. అంటే ఎక్కువ శ్రమతో కూడిన పనే, లేక ఎక్కువ ధనంతో కూడిన పనే, ఏమీ కాదే, దానికి ఖర్చు లేదు. పోనీ సమయం ఎక్కువ వెచ్చించక్కర్లా. పట్టుమని 10 నిమిషాలు మనం కేటాయిస్తే సంధ్యావందన కార్యక్రమం పూర్తవుతుంది. ఇది కూడా చేయలేక మనం భ్రష్టం అయిపోతున్నాం లేదా? దానివల్ల ఏ పని చేయటానికైనా అనర్హులం అయిపోతున్నాం కదా. ఇంకో రహస్యం తెలిసిన, సంవత్సర కాలం సంధ్యావందన చేయనటువంటి వాడు ఎన్ని దాన ధర్మాలు చేసినా ఫలితం రాకపోవటం వల్లే నరకానికి పోతున్నట్ట. ఒక ఆయన చచ్చిపోయాడు. చచ్చాక వాడి పేరు మీదుగా గోదానం భూదానం ఇవన్నీ చేశారు. వీటి వల్ల వీడు నరకానికి వెళ్లకుండా స్వర్గానికి వెళ్ళాలి కదా. కానీ వెళ్ళలేదట ఒక ఆయన. ఎందుకు వెళ్ళలేదంటే సంవత్సరం పాటు సంధ్యావందనం చేయలేదట. ఏకధాటిగా సంవత్సర కాలం సంధ్యావందనం చేయనటువంటి వ్యక్తి పేరు మీదుగా దానములు చేస్తే కూడా ఆ దానము సంపూర్ణ ఫలితం ఇవ్వదు. ఫలితం ఇస్తుంది కానీ సంపూర్ణ ఫలితం రాదు. అనగా ఏమిటి? వాడు పూర్తిగా పాప ప్రక్షాళితుడై స్వర్గానికి పోవలసిన వాడు పూర్తిగా పాపాలు ప్రక్షాళన కాకపోవటం వల్ల వెంటనే స్వర్గానికి వెళ్లకుండా, ఈ గోదాన భూదాన ఫలితాల వల్ల స్వర్గానికి వెళ్లకుండా కొంతకాలం నరకంలో ఉన్నాక అప్పుడు స్వర్గానికి వెళతాడు. ఈలోపు నరకంలో ఉండడం ఎంత కష్టం అండి? ఇంట్లో ఏసీ ఉంది కానీ కరెంట్ లేదు, దాంతో ఏసీ మిషన్ ఉన్నా ఓ కొత్త ఉడికిపోయి నానా బాధ పడుతున్నవాడు ఎలా ఉంటాడో అలాంటి వాడు అయిపోతాడు. కాబట్టి మనందరం ఏం చేయాలన్నమాట? తప్పక సకాల సంధ్యావందనం చేద్దాం. గురువుగారి మీద నమ్మకం ఉంది మీకు, పురాణముల మీద నమ్మకం ఉన్నది మీకు, ధర్మం ఎప్పుడూ మనల్ని రక్షిస్తుందనే నమ్మకం మీకున్నది. ధర్మం మీరు ఆచరిస్తే ఆ ధర్మం సమయానికి మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి ఈ ధర్మాచరణ చేయండి. దీనివల్ల వచ్చే ఫలితాలు క్రమంగా మీరు చూస్తారు. భక్తులందరూ ధర్మాచరణ చేసి నరక విముక్తి పొందడం కోసమే ఈ గరుడ పురాణాన్ని నేను ప్రత్యేకంగా చెబుతున్నాను. అందులో ప్రత్యేకంగా ప్రేతకల్పమని వచ్చినప్పుడు మీరు శ్రద్ధగా వినండి. అది విన్నంత మాత్రం చేత కూడా మీరు నరకానికి వెళ్ళక స్వర్గం వంటి ఉత్తమ లోకాలు పెడతారు. మళ్ళీ రేపు యథాప్రకారముగా 5 గంటలకి కలుసుకుందాం ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో. భగవంతుడు మిమ్మల్ని అందరినీ ధర్మ మార్గములో నడిపి తద్వారా ఇహసుఖములు పరసుఖములు రెండూ ప్రసాదించి రక్షించుగాక అని మంగళాశాసనం చేస్తున్నాను.